മീഡിയ ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ ఇది ഭാരതീയ സ്വരം.
ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం పునఃప్రసారం.
శ్రోతలందరికీ నమస్కారం. మాట్లాడుతున్నది సహదేవ్ పూనపులి. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మామూలుగా ఈ షో వెంకట్ ఉట్కూరి గారు హోస్ట్ చేస్తుంటారు. ఇవాళ దానికి భిన్నంగా నన్ను ఒకసారి ఈ షో టేకప్ చేయమన్నారు. ఇవాళ మనం ముందు ప్రకటించినట్టుగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 300-400 సంవత్సరాల పాటు ప్రాముఖ్యత వహించినటువంటి రెడ్డి రాజుల చరిత్ర గురించి మాట్లాడుకుందామని ముందు ఒక ప్రకటన చేశాం. అయితే ప్రస్తుతం మన చదువుతున్నటువంటి చరిత్ర, మనకు నేర్పించినటువంటి చరిత్ర, మన పిల్లలు నేర్చుకున్నటువంటి చరిత్ర అంతా కూడా మన దేశం యొక్క మన పురాతన చరిత్ర గురించి కాకుండా వాళ్లకు కావాల్సినటువంటి చరిత్ర మాత్రమే మనకు పాఠ్యపుస్తకాల్లో చేర్చడం జరిగింది. అయితే ఇంకా కూడా మనకి మన చరిత్ర గురించి పూర్తిగా అవగాహన రాకపోవడానికి ఇది ఒక ముఖ్య కారణం. ఎందుకంటే గత 1500 సంవత్సరాలుగా చరిత్ర అంతా కూడాను ఎవరైతే వారి మత సిద్ధాంతం ఆధారంగా ఉన్నటువంటి మత పెద్దలు రాసినటువంటి చరిత్ర, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వచ్చినటువంటి చరిత్ర మాత్రమే మనకి చదవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మనం విడిగా మన పూర్వీకుల చరిత్ర, మన చరిత్ర ఎంత పాతది, 1000 సంవత్సరాలు పాతది అని తెలుసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇందులో భాగంగా ఇవాళ మనం రెడ్డి రాజ్యాల చరిత్ర అనే ఒక టాపిక్ ఎన్నుకున్నాం. అయితే ఈ రెడ్డి రాజ్యాల చరిత్ర అనే గ్రంథాన్ని రాసిన వారు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. ఈయన ఆంధ్ర యూనివర్సిటీ వాలంటీర్ లో పరిశోధకులుగా ఉన్నారు. ఇందులో ఆయన మామూలుగా మిగతా చరిత్రకారుల కాకుండా ఆయన స్వతంత్రంగా కూడా చాలా మటుకు పరిశోధనలు చేసుకుంటూ ఆయనకు ఉన్నటువంటి సంస్కృత తెలుగు ప్రావీణ్య ముఖ్యం వలన ఆయన ఈ యొక్క గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఇలాంటి గ్రంథాలు గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందు మనం అసలు ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి చరిత్ర, ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు మన పిల్లలకి మనకి ఎందుకు నేర్పలేదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన చరిత్ర అంతా కూడా ఒక ముఖ్య మైలురాయి అనగా ఆర్య ద్రావిడ సిద్ధాంతం మీద ఆధారపడింది. ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఆధారంగా అన్ని గ్రంథాలు, అన్ని ఆలోచనలు తిప్పడం వల్ల ఇంకా దానికి భిన్నంగా ఉన్నటువంటి యోగ ఆలోచనలు కూడా పైకి రానివ్వలేదు. అలాగే ఆ కోపకు చెందినటువంటి పుస్తకాలు, దీనివల్ల ఈ పుస్తకం ఒక మామూలు చారిత్రాత్మక గ్రంథంగా మిగిలిపోయింది. ఎక్కడా కూడా మన ఎవరికి కూడా స్కూల్ పాఠ్యపుస్తకాల్లో దైనందిన జీవితంలో భాగంగా మన ఆలోచనలో మనను ప్రభావితం చేయకుండా మూలబడిపోయి ఉన్నాయి. అయితే ఈ గ్రంథం రెడ్డి రాజ్యాల చరిత్ర రాయటానికి యథావిధిగా ఆయన శాసనాలు, రాగి తామర పత్రాలు కాకుండా మామూలుగా ప్రతి చరిత్రకారుడు పరిశోధనకు వాడి చరిత్ర రాయాల్సే ప్రక్రియలో భాగంగానే చేశారు. కాకపోతే ఇది కాక ఈయన ముఖ్యమైన కంట్రిబ్యూషన్ ఏమిటంటే మనకి సాహిత్యం. ఇప్పటిదాకా మనకి చరిత్ర నేర్పిన వాళ్ళు ఎవరికి కూడా సంస్కృత తెలుగు సాహిత్యాలు తెలియవు రావు. దానివల్ల వాళ్ళు మనకి చెప్పినటువంటి చరిత్ర చాలా మట్టుకు అశేషంగా మిగిలిపోతుంది. అంటే మనకు చెప్పిన చరిత్ర అంతా కూడా రాజులు రాజ్యాలు వారి మధ్యలో జరిగిన ఘర్షణలు, ఎవరి సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది, ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరిని ఎవరు ఓటించారు, ఇలాంటి అంశాలకే పరిమితం అయి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఒక చరిత్రకారుడు ఇటు శిలాపథకాలు తామరపత్రాలు కాకుండా ఆ ప్రాంతం ఆ సమాజం యొక్క సాహిత్యం, తెలుగు సాహిత్యం అలాగే సంస్కృత సాహిత్యం కాలక్రమేపి మన దేశం మీద దండయాత్ర చేసి రాజ్యాలు ఏర్పాటు చేసినటువంటి పార్సీ అరబిక్ దేశస్థుల గ్రంథాలు వాళ్ళ యొక్క అవన్నీ చేసుకుని కలిపి రాసినప్పుడు మనకి ఒక సమగ్ర చరిత్ర మన ముందు ఆవిష్కరణ అవుతుంది. అలాగే తెలుగు సాహిత్యం అలాగే ఏ ఊరికి ఆ ఊరు వంశ చరిత్రలు ఉంటాయి, ఆ వంశ చరిత్రల ద్వారా కూడా చాలా చరిత్ర తెలుస్తుంది మనకి. సో ఇవన్నీ కలిపి చరిత్ర తయారు చేసినప్పుడు చక్కగా మన పూర్వీకుల యొక్క చరిత్ర, అది రాజకీయ చరిత్ర, సామాజిక చరిత్ర, వాళ్ళ ఆచార అలవాట్లు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ పూజా పద్ధతులు, వారి దైనందిన జీవితం, ఆ రోజు పరిపాలన ఎలా సాగింది, ఇవన్నీ కూడా ఇంకా చక్కగా మనకి మన ముందు మనకి అర్థమవుతాయి. అయితే ఇవాళ ఈ శీర్షిక ఈ యొక్క రెడ్డి రాజుల చరిత్ర అనేది ఒక ఎపిసోడ్ కాకుండా మన దేశ చరిత్ర, మన ప్రాంత చరిత్ర, మన ఆంధ్రదేశం యొక్క చరిత్ర గురించి కొన్ని శీర్షిక లాగా కొన్ని ఎపిసోడ్స్ చేయాలని కొద్దిగా ఒక ఆలోచనకు వచ్చి ముందుగా మనం ఈ రెడ్డి రాజుల చరిత్రకి వెళ్లే ముందు అసలు మన దేశంలో మన నాగరికత ఎంత ప్రాచీనమైనది, ఎప్పుడు మొదలైంది, వాళ్ళకి మన పూర్వీకులకి ఉన్నటువంటి జ్ఞానం సైంటిఫిక్ నాలెడ్జ్ ఏమిటి, అది తెలుసుకోవడానికి ఇవాళ కొంత సమయం కేటాయిద్దాం. ఇక్కడ మనం నేర్చుకునేది చరిత్ర, మనం నేర్చుకోవాల్సింది నాగరికత. మనకి నేర్పేది చరిత్ర, మనం నేర్చుకోవాల్సింది నాగరికత, అనగా టోటల్ పిక్చర్ 360 డిగ్రీ వ్యూ. పూర్తిగా ఆ రోజు రాజులకే కాదు మనుషులు సామాన్యుల్లో జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళ అలవాట్లు ఏమిటి, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళు వివిధ సబ్జెక్టులు హిస్టరీ జాగ్రఫీ చరిత్ర ఖగోళ శాస్త్రం వీటన్నిటిలో ఎంత ప్రావీణ్యం సంపాదించారు ఒకటి. రెండోది వారు మనకి వంశపారంపర్యం ఇచ్చినటువంటి గ్రంథాలు అయినటువంటి వేదాలు బ్రాహ్మణాలు శృతులు స్మృతులు అన్నిటిలోంచి చారిత్రాత్మక విషయాలు ఏమైనా ఉన్నాయా, వాటిలోంచి మనం ఏమైనా చరిత్ర సంబంధించింది తర్వాత తేదీలకు సంబంధించింది విషయాలు బయటికి తీయవచ్చునా అన్న ఆలోచన కోసం కొద్దిగా మనం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ విషయంలో మనకి ఎవరైతే మన చరిత్రకి డామినేట్ చేశారో గత 200-300 సంవత్సరాలుగా వారెవ్వరూ కూడా ఈ మన వేద ఋగ్వేదం లాంటి వేదాలు అధ్యయనం చేయలేరు, అలాగే బ్రాహ్మణులు లేకపోతే ఇతిహాసాలు ఇవన్నీ సరిగా చదవకుండానే ఒక పాక్షికమైన చరిత్ర ఆలోచన రాసి వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి ఒక రకంగా వక్రీకరించినటువంటి చరిత్ర మనకు ఇచ్చి వెళ్ళారు. దీన్ని సరిదిద్దే ప్రయత్నంలో చాలా మంది మన పూర్వీకులు మన పెద్దలు చాలా కృషి చేశారు. మన అందరికీ బాల గంగాధర్ తిలక్ గారి పేరు సుపరిచితమే. ఇందులో మన బాల గంగాధర్ తిలక్ ని ఒక రాజకీయవేత్త, ఒక స్వాతంత్ర సమర యోధుడు అన్న కోణం మాత్రమే మనకి తెలుసు. అయితే బాల గంగాధర్ తిలక్ గారు మన యొక్క వేదాలు గ్రంథాలు అధ్యయనం చేసి దాంట్లోంచి కొన్ని తారీఖులు కొన్ని తేదీలు నిర్ణయం చేశారు. మనం మన మన నాగరికత ఎంత ప్రాచీనమైనది అని నిరూపించడానికి మనకి వేదాలలో చాలా కథల రూపంలో ఉంటాయి. ఈ ఇవన్నీ కూడా మనం చదివినప్పుడు ఇదేదో చిన్న పిట్ట కథ అని తోసేస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి విషయం పూర్తిగా ఎవరికి అర్థం కాలేదు కాబట్టి. ఉదాహరణకి మన వేదాలలో చాలా చోట్ల సూర్య చంద్ర నక్షత్రాల రెఫరెన్స్ ఉంటుంది. మనకి అందరికీ తెలుసు మన ప్రాచీన భారతదేశంతో ఆర్యభట్ట, భాస్కర భట్ట ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు చాలా భౌగోళిక శాస్త్రం ఆస్ట్రానమీలో చాలా చాలా ముందడుగులు వేసేసారు. చాలా ఎగ్జాక్ట్ అక్యురేట్ క్యాల్కులేషన్స్ చేయగలిగారు. వీటిలో భాగంగా వాళ్ళు కొన్ని విషయాలు భవిష్యత్ తరాలకి చెప్పడాని కోసం వాటిని వేదాల్లో శ్లోకాల కింద పెట్టి వెళ్ళారు. వాటి ప్రాముఖ్యత ఇటీవల కాలం వరకు ఎవరికి అర్థం కాలేదు. ఉదాహరణకి మనందరం కలియుగ ప్రారంభం అని ఒక తారీఖు పెట్టుకుంటాం. కలియుగం ప్రారంభమయ్యి ఇవాళ ఒక ఎప్పుడు ప్రారంభమైందో మన వాళ్ళు ఒక లెక్క వేశారు. ఆ లెక్క ఎలా, అది ఒక కాకి లెక్క కాదు, ఏదో ఊహించుకో లెక్క కాదు. అయితే వీరు మన పూర్వీకులైనటువంటి ఖగోళిక శాస్త్రంలో పండినటువంటి భాస్కర లేకపోతే ఇలాంటి వారు యజ్ఞవల్క్య వంటి వాళ్ళు వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో కొన్ని విషయాలు ఇప్పుడు ఇప్పుడు సైంటిఫిక్ గా ప్లానెటరీ సాఫ్ట్వేర్ అంటే మొత్తం సూర్య చంద్ర భూమి నక్షత్రాల కదలికలను కొన్ని వేల సంవత్సరాల ముందుకి వెనక్కి పసిగట్టగలటువంటి సాఫ్ట్వేర్ వాడకుండా వాళ్ళకి ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తున్నాయి. కాకపోతే ఇవి మన వాళ్ళకి ముందే తెలుసు. ఉదాహరణకి మనకి 1769 సంవత్సరంలో ఒక ఫ్రెంచ్ వ్యక్తి ఇవాళ తమిళనాడు ప్రాంతంలో పర్యటిస్తూ కొంతమంది పండితుల దగ్గర కొన్ని చార్ట్ అంటే చిత్రపటాలు చూశాడు. అది ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఆయనకు అర్థం కాలేదు. అంటే ఆనాడు ఐరోపా ఖండంలో ప్రాముఖ్యమైన ఒక ఖగోళిక అస్ట్రానమర్ క్యాసిని అనే వ్యక్తికి పంపించాడు. అప్పుడు ఆయన అదంతా స్టడీ చేసి ఈ చార్ట్ లో ఉన్నటువంటి ఒక నక్షత్ర గ్రహ సూర్య చంద్ర భూమి పొజిషన్స్ ఫిబ్రవరి 17, 3102 సామాన్య శకానికి ముందు జరిగిన తారీఖు అని ఆయన నిర్ధారణ చేశారు. మనం ఆ రోజు నుంచి కూడా అది ఒక యుగ ప్రారంభంగా మన క్యాలెండర్ లో గుర్తింపు ఉన్నది. అనగా మన క్యాలెండర్ అనేది ఏదో ఒక తారీఖు తీసుకుని ఎవరో పుట్టారో ఆ పుట్టిన రోజు నుంచి 1, 2, 3 అనుకుంటూ వేసినటువంటి క్యాలెండర్ కాదు. అంటే ఈ నిజాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే మన అందరి దృష్టికి వస్తున్నాయి. సో ఇలా మనం మన చరిత్ర చదివేటప్పుడు మన చరిత్రలో జరిగినటువంటి వక్రీకరణ అది నిన్న మొన్న మొదలైంది, అంతా కలిపి 2000 సంవత్సరాల చరిత్ర కూడా లేదు అన్నటువంటి ఒక భ్రమలోంచి ముందు బయటకు వచ్చి మనం వీలైనంత వెనక్కి వెళ్తే గాని మన నాగరికత యొక్క గొప్పతనం, మన పూర్వీకుల యొక్క గొప్పతనం మనకి పూర్తిగా అర్థం కాదు. కనుక ముందు ఇది ఒక శీర్షిక కింద చేయాలనుకున్నాం కాబట్టి ముందు మనం కొంత మన భారతదేశం ఈ మొత్తం కామన్ గా ఉండేటువంటి ఒక చరిత్ర గురించి మనం ఎంత వెనక్కి వెళ్ళవచ్చు, మన నాగరికతని ఎంత వెనక్కి తీసుకెళ్లవచ్చును. మ్యాక్స్ మిల్లరు లేకపోతే ఇతరులు చెప్పినటువంటి ఆర్య ద్రావిడ సిద్ధాంతము తర్వాత ఆర్యుల దండయాత్ర దగ్గర మొదలైందా, లేకపోతే 800 వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు, దానికి సైంటిఫిక్ ఆధారాలు ఏమున్నాయి, అని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ ఆదుల చరిత్ర గురించి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు పడిన కష్టాలు ఆయన తెలుసుకున్న ప్రయత్నాలు చూస్తే చరిత్ర రాయడానికి కేవలం శిలాపథకాలు శాసనాలు ఇతర సరిపోవు. దానికి పూర్తిగా సమగ్రహంగా మన ఇతిహాస పురాణ శృతి స్మృతి వేదాలు అన్ని కూడా అధ్యయనం చేస్తే గాని మన యొక్క మన నాగరికత యొక్క పూర్తి చరిత్ర మనకి అర్థం కాదు అన్న విషయం మనకి తేట తెల్లం అవుతుంది. ఉదాహరణకి మన నాలుగు అన్ని అన్ని జ్యోతిష గ్రంథాల్లో అంతా కూడా నాలుగైదు గ్రంథాలలో ఒక ముఖ్యమైన ఘటన అంటే దాన్ని రోహిణి శకత భేద అనేటువంటి ఒక భీకరమైన ఘటన గురించి ప్రతి జ్యోతిష శాస్త్ర పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఇది ఒక ఏదైతే నక్షత్రాల గురించి చెప్పారో ఆ నక్షత్రాల అలైన్మెంట్ అంటే క్రమంలో ఉండటం అన్నది మనం పరిశీలిస్తే శాస్త్రవేత్తలు పరిశీలించారు. పరిశీలిస్తే ఈ రోహిణి శకత భేదం అనేది మనకి సామాన్య శతానికి 9000 సంవత్సరాల ముందు జరిగింది. అప్పుడు ఏం జరిగింది ప్రపంచంలో అంత భీకరమైన ఘటన ఏం జరిగింది, యావత్ ప్రపంచాన్ని మానవ జాతికి ముప్పు జరిగేటువంటి ఒక ఘటన ఏంటి అని సరి పరిశీలిస్తే మనందరికీ తెలుసు ఐస్ ఏజ్ అనేది గత 10000 సంవత్సరాల క్రితం మన ప్రపంచంలో ఐస్ ఏజ్ అంతమైంది. ఐస్ ఏజ్ అంతం అయిన తర్వాత ఐస్ కరగడం మొదలైతే ఇవాళ మనం చూస్తున్న సముద్రం ఇంకా వెనక్కి ఉండేది, భూమి ఇంకా ఎక్కువ ఉండేది, కొన్ని చాలా ఎత్తు లోపలికి వచ్చేసి సముద్రం చాలా భూమి మునిగిపోయింది. ఇది మనకి లేట్ ఐస్ ఏజ్ ఐస్ మెల్టింగ్ ఏజ్ అనేది 10000 సంవత్సరాల క్రితం జరిగింది. అయితే రోహిణి శకత భేద అనేటువంటి ఈ యొక్క ఘటన గురించి మన పూర్వీకుల జ్యోతిష పుస్తకాల్లో పేర్కొన్నటువంటిది 9000 ఆ రోజు వాళ్ళు కొన్ని నక్షత్రాలు కొన్ని అలైన్మెంట్ ఆస్ట్రోనామికల్ ఈవెంట్ గురించి మాట్లాడారు. దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ గా 9000 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే మన ప్రాచీన నాగరికత అనేది ఇప్పుడు మిగతా పాశ్చాండ మతస్థులు చెప్పినట్టు కాకుండా 9000 సంవత్సరాల వెనకాల కూడా వెళ్తే కూడా ఆ రోజు జరిగినటువంటి ఘటనల్లో మన పూర్వీకులు దాన్ని పద్య రూపంలో కావ్యం రూపంలో శ్లోకం రూపంలో వివిధ గ్రంథాల్లో దాన్ని పొందుపరిచారు. శ్రోతలు ఎవరైనా ఫోన్ చేయదలుచుకున్న వాళ్ళు చేయవచ్చును, ఎందుకంటే ఫీడ్బ్యాక్ తీసుకోవటం కూడా ముఖ్యం కదా. అయితే ఇప్పుడు మనం మన దురదృష్టం చేస్తూ జ్యోతిషం అంటే పంచాంగం అంటే కేవలం ముహూర్తాలు చూడటానికి పెళ్లి ముహూర్తానికి వాడుకున్న ఒకటి ప్రక్రియ కాదు. ఇది అస్ట్రానమీ అంటే ఖగోళిక శాస్త్రం యొక్క ఆధారంగా నిర్మితమైనటువంటి శాస్త్రం. ఇది ఏదో అల్లాటప్పగా తీసిపారేసే విషయం కాదు. ఎందుకంటే దీనిలో మన నాగరికత మన పూర్వీకుల చరిత్ర గురించి అథెంటిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆస్ట్రోనామికల్ ఎవిడెన్స్ తో సహా మనకి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పేర్కొన్నటువంటి ఘటనలన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ధృవతార నక్షత్రాలు ఇవన్నీ ఇప్పుడు వేసి సాఫ్ట్వేర్ వేసి చూస్తే ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగింది, ఇది 8000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆనాటికే మన పూర్వీకులకి ఖగోళిక శాస్త్రం పైన బాగా పట్టు ఉన్నది. ఖగోళిక శాస్త్రం మీద పట్టు రావాలంటే మ్యాథమెటిక్స్ మీద పట్టు రావాలి. సో ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయి. సో ఈ నేపథ్యంలో మన చరిత్రని కనీసం ఎంత లేదైనా మన నాగరికతని మన చరిత్రని మన పూర్వీకుల నాలెడ్జ్ ని కనీసం 10000 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లి మనం నిరూపించుకోవచ్చు. ఇవన్నీ కూడా మన మన చరిత్ర పాఠ్య పుస్తకాల్లోంచి మిస్ అవుతున్నాయి. వీటన్నిటినీ మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో మన పిల్లలకు నేర్పించవలసిన అవసరం అందరి మీద ఉంది. ఇటీవలే మనం సంక్రాంతి పండుగ గడుపుకున్నాం. ఈ సంక్రాంతి పండుగకి ఒక ప్రాముఖ్యత ఉంది. అది ఏమిటి అని అంటే, అది ఒక సెలెస్టియల్ ఈవెంట్. అంటే మనకి మకర సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి ఘట్టాన్ని మనం మకర సంక్రాంతి అని జరుపుకుంటాము. అంటే మన పండగలు, మన ఆచార అలవాట్లు కూడా మన నాగరికతలో భాగం, మన చరిత్రలో భాగం. కాకపోతే మన ప్రతి పండగ కూడా ఒక అస్ట్రోనామికల్ సెలెస్టియల్ ఈవెంట్ అంటే మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల అది మనం ఇప్పుడు మకర సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి ఘట్టం కాబట్టి, ఇది ఎప్పుడు మొదలైంది, మనం ఎన్ని వందల వేల సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము అని నిరూపించడానికి ఇది ఒక చక్కటి ఖగోళిక శాస్త్రం, అస్ట్రానమీ వాడుకుంటే మనం దీన్ని నిర్ధారించవచ్చు. అయితే భూమి యొక్క చలనంలో భాగంగా మనకి కొన్ని మార్పులు జరగటం ఉంటాయి. దాని వల్ల ప్రస్తుతం ఈ ఖగోళిక శాస్త్రవేత్తలు, అస్ట్రానమికల్ సైంటిస్టులు కూడా దీన్ని అంచనా వేసినప్పుడు ఎక్కువ అంటే ఎక్కువ 1500 సంవత్సరాలు సామాన్య శతకం వెనకాల, అంటే ఇవాళకి 3500 సంవత్సరాల నుంచి తక్కువ అంటే తక్కువ 2400 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం ఏదైతే ఈ మకరం, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి ఘటన జరిగింది కాబట్టి, తక్కువ అంటే తక్కువ మనం జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ 2400 సంవత్సరాల నుంచి 3500 సంవత్సరాలు ప్రాచీనమైన పండగ. అంటే మన చరిత్ర, మన నాగరికత ఎంత లోతైనది, ఎంత గంభీరమైనది మీకు ప్రస్తుతం అర్థమై ఉంటుంది. కనుక ఇలా ముందు మనం మన చరిత్ర చదివే నేపథ్యాన్ని కొద్దిగా మార్చుకొని, ఇది మనకు చెప్పినటువంటి ఏదో మొఘల్ బాబర్ నుంచి ఔరంగజేబు దాకా చదివేసి వదిలేయటం కాదు, మన యొక్క ప్రాచీన భారత చరిత్ర విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్, అస్ట్రోనామికల్ ఎవిడెన్స్ చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సరే, ఇప్పుడు మనం ఈ మన చరిత్రని సరైన దృష్టికోణంలో పెట్టే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. అయితే ఇందులో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాము. ఈయన పేరు డాక్టర్ రాజ్ వేదం. ఈయన గురించి మాట్లాడే ముందు మనం ఒక 2 నిమిషాలు విరామం తీసుకుని మళ్ళీ మన యొక్క ప్రచారాన్ని.
గదాధర నిజ విభీషణులు గాచిన నీ నామమెంత రుచిరా. కదలే ఖర్జూరాది ఫలమూల కధికము పతిత పావన నామమేమి రుచిరా. పతిత పావన నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి పునఃస్వాగతం. మాట్లాడుతున్నది సహదేవ్ పూనపుల్లి. ఇవాళ మనం రెడ్డి రాజుల చరిత్ర అనే టాపిక్ తో మొదలెట్టాము. అయితే ఇది మన ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి, తెలుగుదేశం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సబ్జెక్టు. దీన్ని పుస్తకం రాసినటువంటి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు పడ్డటువంటి కష్టాలు ప్రయత్నాలు మనకి ఒక కొత్త చరిత్రను అందిస్తున్నాయి. ఈ గ్రంథం సుమారు 650 నుంచి 700 పేజీలతో ఉన్నటువంటి గ్రంథం కాబట్టి మనకి గత 500 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు జీవించినటువంటి జీవన శైలి, ఆనాటి పరిపాలన, ఆనాడు పాలకుల ప్రవర్తన, ఆనాడు పాలకుల పాలన ఎలా ఉండేది, అలాగే ఆనాటి ప్రదేశాలు, రాజుల మధ్యటువంటి జరిగినటువంటి గొడవలు ఘర్షణలు తెలుస్తున్నాయి. అయితే దీన్ని ఇలాంటి అరుదైన పుస్తకాలు, ఇలాంటి అరుదైన సబ్జెక్టు, ఒక ప్రాంతం యొక్క చరిత్రని 700 పేజీలు, 400 సంవత్సరాల చరిత్ర సుమారు 700 పేజీలు ఉంది అని అంటే మనకి మన యావత్ భారతదేశం యొక్క చరిత్ర ఎంత పెద్దది, ఎంత ప్రాచీనమైనది తెలుసుకోవడానికి ఇప్పటిదాకా మనం కొన్ని వెనక్కి వెళ్ళి కనీసం 10,000 సంవత్సరాల చరిత్ర ఉన్నది మనకి. 10,000 సంవత్సరాల క్రితం కూడా మన పూర్వీకులు ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ, గణిత శాస్త్రంలో దట్టంగా తయారయ్యి మన సూర్య చంద్ర గ్రహాల యొక్క కదలిక, వాటి ఆధారంగా ఒక క్యాలెండర్ అంటే తిది తేదీలు నిర్ణయించడం అన్నది సైంటిఫిక్ గా చేశారు. అందువల్లనే మన క్యాలెండర్కి అంత ప్రాముఖ్యత ఉంది. ఇవాళ అది కేవలం జ్యోతిష శాస్త్రం అంటే ఏదో ముహూర్తాలు, లేకపోతే ఫారిన్ ట్రిప్, ఫారిన్ పోస్టింగ్, లేకపోతే ప్రేమ విఫల్యం లాంటి వాటికి వాడుకునేటువంటి ఒక శాస్త్రంగా దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తిగా ప్లానటరీ పొజిషన్స్ అంటే సూర్య చంద్ర గ్రహాల ఆధారిత ఒక సబ్జెక్ట్ ఇది. దీన్ని ఎవరైనా దీన్ని నిరూపించుకోవచ్చు, మన క్యాలెండర్ని కానీ మన చరిత్ర కానీ. ఉదాహరణకి ఒక నక్షత్రం గురించి మన బాలగంగాధర్ తిలక్ వారు ఒకసారి ఒక వారి యొక్క రాశారు. అదేమిటంటే ఈ యొక్క నక్షత్రాల అలైన్మెంట్ ఒక వరుసలో ఉండటం అన్నది సుమారు 6,000 సంవత్సరాల క్రితం జరిగింది అని రాశారు. ఇప్పుడు తిలక్, ద బాలగంగాధర్ తిలక్, అభయంకర్ అనేటువంటి వారు పరిశోధన చేసి మన వేద ఇతిహాస పురాణాలు చేసి ఒక అక్కడ ఒక శ్లోకం ఉంటుంది. ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం ఏదో అతిథి అదితి అనే ఒక దేవత తమ పిల్లలకి కరెక్ట్ సమానంగా రెండు దేవులకి దైత్యులకి సమానమైన దూరంలో ఉంటుంది అని ఒక శ్లోకం ఉంది. అంటే మామూలుగా శ్లోకంగా చదివితే అదితి దేవత తన సంతానమైనటువంటి దేవులకి దైత్యులకి సమానమైన దూరంలో ఉన్నది అని తెలుస్తుంది. కానీ అది ఆస్ట్రోనామికల్ అంటే ఖగోళిక శాస్త్ర పరంగా చదివితే దానికి వేరే అర్థం వస్తుంది. ఇదే బాలగంగాధర్ తిలక్ గారు స్టడీ చేసి అదితి దేవత, పునర్వాసు నక్షత్రం ఇవన్నీ కలిపి చదివి ఈక్విడిస్టెంట్ అంటే మనకి ఖగోళిక శాస్త్రంలో ఈక్వినాక్స్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఈక్వినాక్స్ అనేది మనకు భూమధ్య రేఖ మీద సూర్యుడు కనపడ్డప్పుడు దాన్ని ఈక్వినాక్స్ అంటారు. మనం తెలుగులో విషవత్ అంటారు. ఇది ఒకటి. అలాగే మనకి సోల్స్టిస్ అంటే అయనము అనే ఒక ప్రక్రియ ఏడాదికి 2 సార్లు వస్తుంది. దాన్నే మన పూర్వీకులు సూర్యుడు ఉత్తర దిక్కు పోయినప్పుడు ఉత్తరాయణం, దక్షిణం పోయినప్పుడు దక్షిణాయనం అని దానిని నిర్ణయం చేశారు. దీని ఆధారంగా మనం ఎప్పుడైతే ఇది జరిగింది, ఈ నక్షత్రం ఈ అలైన్మెంట్ లో ఈ ప్రక్రియలోకి ఎప్పుడు వచ్చింది అని ఇవాళ సాఫ్ట్వేర్లో వేసి చూస్తే అది కరెక్ట్ గా 6,000 సంవత్సరాలు సామాన్య శతం ముందు వచ్చింది అని తెలుస్తుంది. అంటే 6,000 ఇక్కడ 2020 క్రితం ఇది జరిగింది అని మనకి స్పష్టం అవుతుంది. మరి 8,020 క్రితమే మన పూర్వీకుల చేత అంత జ్ఞానం ఉంటే మరి మన పాఠ్య పుస్తకాల్లో గత 2,000 సంవత్సరాల చరిత్ర మాత్రమే మనకి ఎందుకు నేర్పిస్తున్నారు అన్నది మనం అందరూ ఆలోచించాలి. ఎందుకనంటే ఒక సిద్ధాంతం ఎవరైతే మనల్ని పాలించారో గత 400 సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం భూమి సృష్టించి 6,000 సంవత్సరాలు అయింది, మనిషి సృష్టించబడి 4,000 సంవత్సరాలు అయింది. కాబట్టి చరిత్ర దానికన్నా వెనకాల ఉండకూడదు. మానవ జాతి చరిత్ర 4,000 సంవత్సరాలకు మించి ఉండకూడదు. కాబట్టి వారు మన చరిత్రలో ఈ యొక్క నిజాలన్నీ కప్పిపెట్టారు. సో ఇవాళ మన చరిత్ర చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా దాచిపెట్టిన చరిత్రని బయటికి తీసి మనం చదవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మన మన దేశస్థులు అలాగే విదేశీయులు చాలా మంది ఈ యొక్క ప్రక్రియ ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ భాగంగా పార్ట్ టైమ్ గా అమిత్యూర్ గా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకి నేను చరిత్రకారుణ్ణి కాదు, చరిత్ర ప్రొఫెసర్ని కాదు. కాకపోతే మన దేశం యొక్క చరిత్ర, మన నాగరికత యొక్క చరిత్ర ప్రాచీనత కనుక్కోవడానికి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా కొంత అధ్యయనం చేసి మీ ముందు ఇవాళ ఉన్నారు. అయితే దీంట్లో ఒక వ్యక్తి డాక్టర్ రాజ్ వేదం గారు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసీ భారతీయుడు. ఈయన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు. అయితే ఈయన తన హాబీ కింద గణిత శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, అస్ట్రానమీ గురించి చదవటం, దాని గురించి మన వేద ఇతిహాస పురాణాల్లో ఎలాంటి శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకానికి ఆ నక్షత్రాలకి ఉన్నటువంటి లింక్ ఏమిటి, ఈ లింక్ని ఇవాళ రోజున ఉన్నటువంటి ప్లానటోరియం సాఫ్ట్వేర్ లో వేస్తే ఏ తారీఖు బయటకు వస్తుంది, ఇలాంటి అధ్యయనం చేస్తూ మనకి చాలా చక్కటి రీసెర్చ్ ఓరియంటెడ్ ఫలితాలు మనకి పెట్టున్నారు. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. డాక్టర్ రాజ్ వేదం అని ఉంటాయి. అందులో ఇంకా చక్కటి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి మన చరిత్ర గురించి. అయితే ఈయన మామూలుగా ఇతర చరిత్రకారు రాసేటువంటి చరిత్ర అన్నింటిలో కూడాను క్వశ్చన్ చేస్తూ, రీసెర్చ్ పేపర్స్ క్వశ్చన్స్ పబ్లిష్ చేస్తూ వాళ్ళని వాళ్ళ చేత మన చరిత్రను ఒప్పించే విధంగా చేస్తారు. మీకు తెలుసు మన సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇప్పుడు ప్లానెట్ ఇప్పుడు భూమి మీద ఉన్న రుజువులు చుడిపోయచ్చు, చెరిగిపోవచ్చు, కానీ మన వేదాల్లో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర సూర్య చంద్రాల పొజిషన్స్ గురించి చెప్పినప్పుడు కరెక్ట్ గా అది 800,000 సంవత్సరాల క్రితం జరిగింది అన్నది ఎవరు తిరిగి రాయలేరు. కనుక ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంటే ఆ శ్లోకంలో ఉన్నటువంటి నక్షత్రాలు సూర్య చంద్ర అలైన్మెంట్ ఏ సంవత్సరం అన్నది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. కనుక ఎవరు కూడా దీన్ని తప్పు పట్టలేరు. ఇప్పుడు మనం అలా మన ముందుకు వస్తే మనం అందరికీ తెలుసు ధృవతార అనేటువంటి ఒక ముఖ్యమైన నక్షత్రాన్ని మనం వాడుకుంటూ మన అస్ట్రానమీలో కానీ మన నౌకాయానంలో కానీ పోల్ స్టార్ అంటారు. అయితే ఈ మన భూమి యొక్క కదలిక కొంచెం వంకరగా ఉంటుంది. కాబట్టి ఈ పోల్ స్టార్ అనేది ఇవాళ మనకి ఏదైతే ధృవతారంగా ఉందో అది 10,000 సంవత్సరాల క్రితం ఉండదు. ఎందుకంటే భూమి ఒక రకంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవాళ కనపడే పోల్ స్టారు ధృవతార 10-12,000 సంవత్సరాల క్రితం వేరే నక్షత్రం ఉండేది. ఉదాహరణకి ఇప్పుడు రాజ్ వేదం గారు చెప్పిన దాని ప్రకారం అభిజీత్ నక్షత్రం అనేది 14,000 సంవత్సరాల క్రితం నుంచి మనకి పోల్ స్టార్ ధృవతారగా ఉంది. అది భూమి తిరుగుతున్నప్పుడు కొద్దీ అభిజిత్ నక్షత్రం ధ్రువతార పొజిషన్ నుంచి మారిపోయి వేరే పొజిషన్ లోకి వెళ్తుంది. కనుక మన పూర్వీకులు అభిజిత్ నక్షత్రాన్ని ధ్రువతారగా పేర్కొన్నారని అంటే కనీసం మన ఇతిహాస చరిత్ర 14-17 సంవత్సరాల క్రితం ఉంది అని మనం నిర్ధారణకు రావచ్చు. కానీ ఇది మింగుడుబడినటువంటి కొంతమంది పాశ్చాత్య వేత్తలు, ఉదాహరణకి మనకి అందరికి మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఒక ఆయన సుపరిచితుడు. ఈయన మన ఋగ్వేదాన్ని అధ్యయనం చేసి మనకు చాలా పెద్ద సాహిత్యం వదిలిపెట్టిపోయాడు. ఈ సాహిత్యంలో ముఖ్యమైనటువంటి భాగము ఆర్య ద్రావిడ సిద్ధాంతము, ఆర్య దురాక్రమణ సిద్ధాంతం. ఇది 1500 సంవత్సరాలు ప్రామాణికానికి ముందు జరిగింది కాబట్టి భారతదేశ చరిత్ర అక్కడే మొదలైంది అన్న ఒక నిర్ధారణకు వచ్చి అక్కడి నుంచి మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు ఏం చేశారు అంటే ఋగ్వేదం 1200 నుంచి 1000 సంవత్సరాల క్రితం అంటే సుమారు 3000 సంవత్సరాలు పాతది, అలాగే ఇతర పుస్తకాలు వేద ఉపవేదాలు 1500 నుంచి 3000 సంవత్సరాలు పాతవి, అలా బ్రాహ్మణాలు 2500 సూత్రాలు 2100 సంవత్సరాలు పాతవి అని మన చరిత్రని పూర్తిగా వక్రీకరించి మనకు చరిత్ర అందించిపోయారు. ఈ మనం ప్రస్తుతం అర్థం చేసుకున్నది పాఠ్య పుస్తకాల్లో ఉన్నది కూడా ఈ టైం టేబుల్, అంటే ఋగ్వేదం 3000 సంవత్సరాల కన్నా పాతది కాదు అన్న సిద్ధాంతం మీదనే మనకందరికి చరిత్ర జరిగింది. అందువల్ల మనం ప్రస్తుతం ఆ యొక్క స్కూల్ చరిత్ర పక్కకు పెట్టేసి మన యొక్క టైం లైన్ ఒక 10,000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి అక్కడి నుంచి మనం అధ్యయనం చేయాలి. ఇది ప్రతి చరిత్రకారుడికి ఉన్నటువంటి ఒక ఛాలెంజ్, ఒక సమస్య. అలాగే మనం ఇప్పుడు మనం మాట్లాడుకోవాలనుకున్నటువంటి ఈ యొక్క మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి మన చరిత్ర రేపు ఇంకో 2 ఎపిసోడ్ లో కవర్ చేద్దాము. మనం చూస్తే ఆయనకి కొంత చరిత్ర మాత్రమే మనకి శిలాపత్రాలు తామర పత్రాలు లో దొరికాయి శాసనాల్లో. చాలా మటుకు దానికి అదనంగా ఆయన వంశావళిలు, తర్వాత లోకల్ గేయాలు, లోకల్ పద్యాలు ఇవన్నీ కూడా సమకూర్చుకుని ఆయన ఒక పెద్ద పుస్తకం రాస్తే గానీ మనందరికీ మన పూర్వీకుల యొక్క జీవన శైలి అవన్నీ అర్థం కావు. అది దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇది చారిత్రక నేపథ్యం మనకి ఇలా ఉందన్నమాట. అందువల్ల మనం మన పూర్వీకులు ఏదో 2 శ్లోకాలు రాస్తే ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ మీనింగ్ ఆధారంగా మన చరిత్రని పూర్తిగా తిరగరాసి ఆ రోజు నుంచి కూడా మనం తెలుసుకురావాల్సిన అవసరం, అర్థం చేసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాము. అంటే మనం మన మన యొక్క నాగరికత సుమారు 10 నుంచి 12 వేల సంవత్సరాల క్రితమే చాలా తారస్థాయికి చేరుకుని ఆ రోజునే మన పూర్వీకులు ఖగోళిక శాస్త్రం, గణిత శాస్త్రం, లెక్కలు వేయటం లో దక్కారు. అక్కడి నుంచి మన యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ మొదలైంది మనకి. అది ఇవాళ ఎవరో వచ్చి మనకి నేర్పారు, ఎవరో వచ్చి మనకి చెప్పారు, అందువల్లనే మనకి ఇవన్నీ వచ్చాయి అన్నటువంటి అపోహలోంచి మన అందరం కూడా బయటపడి మన మన చరిత్ర, మన ఇతిహాసం యొక్క గొప్పతనం తెలుసుకుని ఆ నేపథ్యంలో, ఆ బ్యాక్గ్రౌండ్ లో, ఆ విజన్ తో మనం మన ప్రస్తుత చరిత్ర గురించి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే శ్రోతలు ఉంటే ఫోన్ చేయొచ్చు, మనం డిస్కషన్ చేస్తే కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుత టాపిక్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మన రెడ్డి రాజుల ప్రాముఖ్యత అనేది మనకి సామాన్య శకం 1320 ఆ ప్రాంతం నుంచి మొదలయ్యి సుమారు 1500 సంవత్సరం, అంటే 200 సంవత్సరాల 250 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నారు. వీరు ఈ రెడ్డి రాజులు అనేవారు అటు తూర్పున రాజమండ్రి ఆ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఇటు నెల్లూరు, అద్దంకి ఈ ప్రాంతం, ఈ జిల్లాలు కవర్ చేస్తూ ఒక 200-300 సంవత్సరాలు మనకి ఒక గొప్ప పరిపాలన, గొప్ప చరిత్ర, గొప్ప సాహిత్యము, గొప్ప నాగరికత వదిలి వెళ్ళారు. కాకపోతే మన స్కూల్ పాఠ్య పుస్తకాల్లో మనం నేర్చుకున్న చరిత్రలో ఎక్కడా కూడా వీటి గురించి అంత ఇది ఉండదు. ఎందుకంటే మన చరిత్రకారులందరూ కూడా ఎంఏలు, పిహెచ్డీలు ఉన్న వాళ్ళ చేత, ఫారెస్టర్ చేతనే మన చరిత్ర రాయించారు. కానీ ఈ రచయిత సోమశేఖర శర్మ లాంటి వారు ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి డిగ్రీ పీజీ పిహెచ్డీ లేవు, కాకపోతే వారికి ఉన్నటువంటి పట్టుదల కృషి వారికి ఉన్నటువంటి సంస్కృతం తెలుగు వల్ల మనకు చక్కటి చరిత్ర అందించగలిగారు. సో ఇది ఈ యొక్క టాపిక్ ఒక బ్యాక్గ్రౌండ్. దీని గురించి ఇంకా మనం ఒక 5-6 శీర్షికల ఎపిసోడ్స్ చేస్తే మనకి మన ఇమీడియట్ పాస్ట్ అంటే గత 500 సంవత్సరాల ఆంధ్ర చరిత్ర మనకి ఒక అవగాహన కలుగుతుంది. ఇది ఒక మన భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే మన మీద 1100 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి మొహమ్మదీయుల దాడి, ఆ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ నుంచి వచ్చినటువంటి దాడులు దక్షిణ భారతం మీద ప్రభావం చూపేసరికి ఇంచుమించు 152 సంవత్సరాలు ఏర్పైపోయింది. అంటే ఢిల్లీలో ఢిల్లీ సుల్తానేట్, అలావుద్దీన్ ఖిల్జీ, తర్వాత మాలిక్ కాఫూర్ ఇలాంటి వాళ్ళ యొక్క ప్రాబల్యం కింద ఉత్తర భారతం అంతా వచ్చి అక్కడ ఒక సుల్తాన్ కూర్చుని వాళ్ళు దక్షిణ భారతం మీద దండయాత్రలు చేసినప్పటి నుంచి కూడా మన చరిత్రలో పెను మార్పులు వచ్చాయి. మనందరికీ తెలుసు అలావుద్దీన్ ఖిల్జీ, ఆయనటువంటి మొహమ్మద్ బిన్ తుగ్లక్, వాళ్ళ మాలిక్ కాఫూర్ వీళ్ళందరూ కూడా దాదాపు భారతదేశం నుంచి మీద దాడి చేసుకుంటూ రామేశ్వరం దాకా వెళ్ళిపోయారు. రామేశ్వరంలో వాళ్ళు వాళ్ళ యొక్క డైరీలో రాసుకున్నారు, రామేశ్వరంలో ఉన్నటువంటి ఒక గొప్ప శివాలయాన్ని పడగొట్టి దాన్ని సముద్రంలో పారేసిన చరిత్ర కూడా వాళ్ళే రాసుకున్నారు. సో ఈ యొక్క 1300 సంవత్సరం నుంచి 1600 సంవత్సరం దాకా 300 సంవత్సరాలు దేశం అంతా అల్లకల్లోల పరిస్థితులు ఉండేవి. సో ఇవన్నీ కూడా మనం డేట్ల వారీగా రాబోయే వాటిట్లా కవర్ చేద్దాము. అయితే మనం ఇక్కడ ఈ ప్రక్రియలో ఏం జరిగిందంటే తరచూ రాజ్యాలు ఏర్పడటం, 40-50 సంవత్సరాలు ఉండటం, తర్వాత అటు మొహమ్మదీయుల చేతిలోనో లేకపోతే ఇంకొకళ్ళ చేతిలోనో అవి దెబ్బతినటం, పడిపోవటం, మళ్ళా ఇంకొక రాజు పైకి రావటం, ఇదంతా జరిగి కొద్దిగా అల్లకల్లోలంగా ఉండేది. అయితే ఈ అల్లకల్లోలమైన పరిస్థితుల్లో కూడా మన వాళ్ళు చాలా చక్కటి పరిపాలన అందించే ప్రయత్నం చేశారు. ఉన్న వనరులతోటే వాళ్ళు రాజ్యాలను నడిపి ప్రజలకు సరియైన సుపరిపాలన అందించే ప్రయత్నం చేశారు. వాటన్నిటి విషయాలు మనం ఈ పుస్తకం ద్వారా, ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ గ్రంథం గురించి ఆసక్తి కలవారు ఈ గ్రంథం మనకి రెడ్డి రాజ్యాల చరిత్ర అనే పుస్తకం యునెస్కో వారు ప్రచురించి ఉన్నారు. ఇంటర్నెట్ లో వెతికితే యునెస్కో లో 250 రూపాయల ధరతో ఉన్నది ఇది. సో ఇది ఆసక్తి గలవారు దీన్ని చదువుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ లో చదవాలి అని అనుకునే వారికి ఇది ఇంటర్నెట్ లో పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని చదువుకునేటువంటి ఒక ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది చదవటం వల్ల మన యొక్క గత 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ, ఆ రోజు ఉన్నటువంటి ఆచార అలవాట్లు ఇవన్నీ గురించి రాసిన ఊర్ల పేర్లు, ఉదాహరణకి కొంతమంది ఇళ్ల పేర్లు ఎలా వచ్చాయి, ఇంటి పేర్లు ఎలా వచ్చాయి, వాటికి చారిత్రాత్మక నేపథ్యం ఏముందా అని మనం చూసుకోవచ్చు. అలాంటి విషయాలు, ఆసక్తికర విషయాలు మనకి ఈ పుస్తకాల్లో చాలా దొరుకుతాయి. ఉదాహరణకి ఒకరి ఇంటి పేరు రాయసం అని ఉంటుంది. రాయసం అనే దానికి ఇక్కడ ఆ రోజుల్లో పరిపాలనా వ్యవస్థలో రాయసం అనేటువంటి ఒక అధికారి పేరుంది. రాయసం అంటే చీఫ్ అకౌంటెంట్, ఒక ప్రాంతానికి ముఖ్య లెక్కలు నిర్వహించే అధికారి. అంటే ఆ శిస్తులు, ట్యాక్సులు, పన్నులు వసూలు చేసి ఖర్చులు, జమా ఖర్చులు రాసేటువంటి లెక్క రాసేటువంటి అధికారి పేరు, అధికారిక పేరు రాయసం. సో ఆ రాయసం అనే పేరు కాలక్రమేపీ ఇంటి పేరుగా మారిపోయింది. సో ఇలాంటి విషయాలు మనకి ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ గా ఉండే విషయాలు మనం రాబోయే ఎపిసోడ్స్ లో మనం నేర్చుకుందాము. అలాగే యుద్ధాలు ఎలా జరిగాయి, యుద్ధాలు జరిగినప్పుడు సామాన్యుల మీద ప్రభావం ఏమొచ్చింది, లేకపోతే జనజీవన స్రవంతి దెబ్బతినకుండా యుద్ధాలు, రాజులు మాత్రం యుద్ధాలు చేసుకుని ప్రజలను వదిలిపెట్టారా? ఎందుకంటే మనం చదువుతున్నట్టు చరిత్ర అంతా కూడా ఒక రాజు ఇంకో ప్రాంతం నుంచి దండయాత్ర చేస్తే ఆ రాజు ఉదాహరణకి గజ్నీ గాని గోరీ గాని ఖిల్జీ గాని మాలిక్ కపూర్ గాని మన మీద దండయాత్ర చేస్తే వాళ్ళు కేవలం రాజును ఓడించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆచార అలవాట్లు, మతం, భాష, కట్టు బట్ట అన్నిటినీ సమూలంగా తీసివేసి ఏరిపారేసి బలవంతంగా మత మార్పిడులు చేసి మనకి కొత్త సంస్కృతి, కొత్త మతాలను మన దేశంలో ప్రవేశపెట్టారు. అదే మన మన రాజుల మధ్య జరిగినటువంటి యుద్ధాలు ఆ రకంగా జరగలేదు. ఉదాహరణకి ఒరిస్సాలోని కట్టక్ నుంచి దండయాత్ర చేసినటువంటి రాజులు మన ఆంధ్రదేశంలో రాజమండ్రి దాకానే వచ్చి యుద్ధాలు చేసేవారు. కానీ ఒకసారి వారు కృష్ణా తీరం దాకా వచ్చాడు. కృష్ణా తీరం దాకా వస్తే ఇవాళ కృష్ణా తీరంలో శ్రీకాకుళం అనేటువంటి ఒక చిన్న ఊరు ఉంటుంది కృష్ణా తీరంలో. అది చాలా ప్రాచీనమైన ఊరు. అది రోమన్ గ్రీక్ రోమన్ చరిత్రలో కూడా పేరు శ్రీకాకుళం పేరు ఉంటుంది. అయితే ఈ యొక్క ఒరిస్సా రాజు అక్కడ దాకా దండయాత్ర చేసుకుంటూ వచ్చి ఆ రాజులన్నీ అందరినీ ఓడించిన తర్వాత కూడా ఆ ఒరిస్సా రాజు యొక్క సతీమణి భార్య శ్రీకాకుళంలోని కొన్ని దేవాలయాలకు నిర్మాణం చేసి దానికి కొన్ని సదుపాయాలు కల్పించి అక్కడ శిలాపథకాలు వేయించారు. అంటే యుద్ధం అనేది విధ్వంసానికి దారి తీయకుండా కేవలం రెండు రాజుల మధ్య జరిగిన ఘర్షణగా మాత్రమే మనకి తెలుస్తోంది. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి మహమ్మదీయులు గాని తర్వాత వచ్చినటువంటి యుద్ధాలన్నీ కూడా పూర్తిగా దేవాలయాలు, ఇళ్ళు, గోపురాలు అన్ని కూడా పాడైపోయి నాశనం అయిపోయి యుద్ధాలుగా జమ్మయ్యి ఇలాంటి విషయాలు ఎన్నో మనకి రాను రాను మన తెలుసుకోవచ్చు. సో ఈ షో ఇక్కడ దాకా ఆపుతాను, ఇక్కడ దాకా వచ్చేసి ఆపుతాను. మళ్ళీ దీన్ని ఇంకో శీర్షికలో కంటిన్యూ చేద్దాము. ఈ ఆంధ్రదేశ చరిత్ర, భారతదేశ చరిత్ర అన్నటువంటి టాపిక్ ముందుకు తీసుకెళ్తాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో లోతుగా ఒక్కొక్క సబ్ టాపిక్ అంటే కల్చర్, ఆచారాలు, దేవీ దేవతలు, ఆ ప్రాంతంలో నిర్మాణమైనటువంటి పరిపాలన వ్యవస్థ అవన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ లో కవర్ చేస్తే మనకి అందరికీ చక్కటి అవగాహన వస్తుంది. సో ఈ ఇక్కడతో ఇవాళకి ఆపేస్తాను. మరి సెలవు, ఎవరన్నా ఫోన్ చేయదలుచుకున్నా ఏమన్నా ఉంటే మరి ఫోన్ చేయొచ్చు. ఇంకొక 5 నిమిషాలు సమయం ఉండదు మనకి. సో మళ్ళీ వచ్చే వారం భారతీయత మన బాధ్యతలో కలుసుకుందాము. అంతవరకు అందరికీ సెలవు, నమస్కారం, జై హింద్.
ఇంతవరకు మీరు విన్నారు భారతీయత మన బాధ్యత కార్యక్రమం పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
తీర్థాలతో పొంగెత్తు ఆంధ్రమిదే. బంగారం భద్రాద్రి రామయ్య కొలువున్న మన దేశం బంగారం
బంగారం భద్రాద్రి రామయ్య కొలువున్న మన దేశం
చెట్టు గుత్తంగా పూచింది కొంటె కోయల పొగి గొంతెత్తి కూసింది కన్న వసంతము కన్నెత్తి చూచింది శ్రీరామ నవమికి తిరణాల వచ్చింది బంగారం
భద్రాద్రి రామయ్య కొలువున్న మన దేశం బంగారం
తీయని పాటల హాయిగ పాడుతురావే రావే రామాయమ్మ 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 తల్లిపోయింది నమ్మించి ఎక్కడో నటి కూర్చున్నాడు చూడే చూడే రామాయమ్మ రామాయమ్మ రామాయమ్మ
సీతమ్మకు
పెళ్లి అయ్యనులే లోకమంతా మురిసిపోయనులే బంగారం
భద్రాద్రి రామయ్య కొలువున్న మన దేశం బంగారం
బంగారం
మన దేశం బంగారం బంగారం సీతమ్మ కళ్ళున్న
శంకర శ్రీరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ త్రిభువన జన నయనాభిరామ త్రిభువన జన నయనాభిరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ